ఒకటి రెండు మూడు నాలుగు సూత్రాలు. ఆవృత్తి
నమస్కారం గురుదేవ.
అసకృదుపదేశాత్
అసకృదుపదేశాత్
లింగాచ్చా
లింగాచ్చా
ఆత్మేతి
ఆత్మేతి
ఉపగచ్చంతి
ఉపగచ్చంతి
గ్రాహయంతి చ
గ్రాహయంతి చ
న ప్రతీకే
న ప్రతీకే
నహి సహా
నహి సహా.
ప్రతీకలంటే ప్రతిమలు అంటే ఆధారం. మనం దేన్నైనా భావించాలంటే అది మనకు కనిపించకపోతే ఏదో ఒక రూపాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అదే ఇది అని భావిస్తాం, వాటిని ప్రతీకలు అంటాం. ఇప్పుడు మనకి శివుడు కావాలి, మనకి ఎక్కడ కనపడతాడా? కనపడ్డు, అందుకని ఒక శివలింగాన్ని పెట్టుకుంటాం. లక్ష్మీదేవి కావాలి, కనపడుతుందా? కనపడదు, అందుకని లక్ష్మీదేవి బొమ్మ పెట్టుకుంటాం. కృష్ణుడు కావాలి, కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు లేరు, ఇప్పుడు దొరకరు ఎక్కడ, ఎక్కడికైనా పోయి తెచ్చుకుందామంటే కుదరదు, విగ్రహాలు తెచ్చుకోవాల్సిందే. కనుక వాటిని ప్రతిమలు, ప్రతీకలు అంటారు. కనుక ప్రతీకలు అంటే ప్రతిమలే. అంటే మనం ఇష్టదైవాన్ని పూజించుకోవటానికి ఆధారంగా ఉపయోగపడేదే ప్రతిమ. సరే, ఈ ప్రతిమల్ని, ప్రతీకల్ని కేవలం ఆధారంగా చూడాలా, అంటే అది ఒక ప్రతిమ అని ఆధారంగా చూసుకోవాలనా, లేక ప్రతిమ పరమాత్మే అని భావించాలా? ప్రతిమను పరమాత్మే అని భావించాలా, ప్రతిమను ప్రతిభగా భావించి మనకు అనుకూలం కోసం పెట్టుకున్నాం, అసలు వస్తువు కనపడదు కాబట్టి అని అనుకోవాలా అనేటువంటిది సందేహం. ఈ నాలుగవ అధికరణంలో ఇదే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకనే దీనికి బ్రహ్మ దృష్టి అధికరణం అన్నారు. అంటే బ్రహ్మ దృష్టి ఎట్లా ఉండాలి, దేని మీద ఉండాలి అని. అయితే పూర్వపక్షి ఏమంటాడంటే ప్రతీకల్ని కూడా బ్రహ్మముగానే భావించాలి అంటాడు. ప్రతీకల్ని బ్రహ్మముగా భావించాలి, ఎందుకంటే ప్రతీకలన్నీ కూడా బ్రహ్మము యొక్క వివిధమైనటువంటి రూపాలే కదా, పరమాత్మ యొక్క రూపాలే కదా. అందుకని ఈ ప్రతిమల్ని పరమాత్మగానే భావించాలి. ఇంకా దీనికి ఉదాహరణ కూడా చెప్తారు, ఏమిటంటే విఘ్నేశ్వరుడికి బదులుగా మనం పసుపుబుద్ధ పెట్టుకుంటున్నాం కదా, ఆ పసుపుబుద్ధని విఘ్నేశ్వరుడిగా భావిస్తున్నాం కదా. మరి పసుపుబుద్ధని విఘ్నేశ్వరుడిగా భావించినప్పుడు ప్రతీకల్ని పరమాత్మగా ఎందుకు భావించకూడదు, భావించవచ్చు అని అంటాడు పూర్వపక్షి. దీనికి సమాధానంగా సూత్రకారుడు మనకి ఏం తెలియజేస్తున్నాడంటే ప్రతీకని బ్రహ్మముగా భావించకూడదు. ప్రతీకని బ్రహ్మముగా భావించాలని పూర్వపక్షి చెప్పాడు, సూత్రకారుడేమో అలా ప్రతీకని బ్రహ్మముగా భావించకూడదు అన్నాడు. ఎందుకు అంటే బ్రహ్మాన్ని తెలియజేయటానికి మనకి ఏం ఆధారం లేదు, అది ఇంద్రియ అగోచరం, బ్రహ్మం బుద్ధికి కూడా అందదు. మరి అలాంటి బ్రహ్మాన్ని భావించాలంటే మనకి ఏదో ప్రతీక కావాలి, అందుకోసం ఏర్పాటు చేసుకున్నదే కానీ ప్రతీక, ప్రతీక నిజంగా బ్రహ్మం కాదు. ఇప్పుడు మనం పరమాత్మను గురించి చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్పాలి, పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మము సర్వవ్యాపకము అని చెప్పాలి. ఏం చెప్తాం, చెట్టునో పుట్టునో సర్వవ్యాపకం అంటావా? అంటానికి వల్ల కాదు, భూమిన నీరున అంటానికి వీలుందా? అంటానికి వీలు లేదు. మరి అలాగే అగ్నిన వాయువున అంటానికి వీలుందా? లేదు. కానీ ఆకాశాన్ని అనొచ్చు, ఎందుకంటే అది సూక్ష్మంగా ఉంటుంది, సర్వవ్యాపకంగా ఉంటుంది. కాకపోతే ఓ తేడా కూడా ఉంది. ఏమిటి అని అంటే, ఆకాశానికి శబ్దగుణం ఉంది, పరమాత్మకి ఏ గుణము లేదు, ఆయన గుణరహితుడు. కానీ ఇంతకంటే గుణాలు లేనటువంటి దాన్ని దేనన్నా భావిద్దామండి అంటే, గుణాలేంది, ఏది లేదు. ఒక్క గుణం కూడా లేకుండా అసలు ఏమీ లేదు. కాబట్టి ఆకాశాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటాం. అలాగే అనంతం, పరమాత్మ అనంతమైనటువంటి వాడు అని చెప్పాలంటే ఆకాశాన్నైనా తీసుకోవచ్చు, సముద్రాన్ని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సముద్రం అనంతం, అవతల వడ్డు మనకు కనపడదు. ఎందుకని? కొన్ని 100 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మనకు కనపడదు. అందువల్ల సముద్రాన్ని అక్కడ తీసుకుంటాం ఉపమానంగా. అలాగని ఆకాశం బ్రహ్మం కాదు, సముద్రం బ్రహ్మం కాదు. ఆకాశం కనుక బ్రహ్మమైతే మనం ఆకాశంలోనేగా ఉంది, అప్పుడు మనం బ్రహ్మంలోనే ఉన్నాగా. అలాగనే సముద్రం కూడా బ్రహ్మం కాదు. ఎందుకని? సముద్రం దగ్గరికి పోతే నేను బ్రహ్మం దగ్గరికి వచ్చాను అని అంటే సరిపోద్దా? సముద్రంలో మునిగిపోతే నేను బ్రహ్మంలో మునిగి ఉన్నాను అంటాం, కుదురుద్దా? ఆహా, కనుక ఆకాశమైనా సముద్రమైనా కేవలం మనం అర్థం చేసుకోవటం కోసం ఉపమానాలే గాని నిజంగా అవి బ్రహ్మం కాదు. సరే, ఏమండి బాగానే ఉంది కానీ నేను బ్రహ్మాన్ని అంటున్నావుగా, మరి జట్టు కుదిరింది? నేను బ్రహ్మాన్ని అంటున్నావే, మరి దేహేంద్రియ మనోబుద్ధులు బ్రహ్మమా? కాదు కదా. అంటే నేను బ్రహ్మాన్ని అన్నప్పుడు మనోబుద్ధుల్ని కాదు భావించాల్సింది, దేహాన్ని కాదు భావించాల్సింది. దేహేంద్రియ మనోబుద్ధులు కాదు బ్రహ్మం, దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వేరుగా వీటన్నింటికి ఆధారంగా ఉండి వీటికి శక్తినిస్తున్నటువంటి చైతన్య స్వరూప ఆత్మని నేను అని ఒప్పుకోవాలి. కాబట్టి నేను అన్నప్పుడు మన దృష్టి ఉపాధులతో కూడిన ఆత్మ కాదు, ఉపాధులు తొలగిన ఆత్మ. ఉపాధులు తొలగినటువంటి ఆత్మ బ్రహ్మమేగా, కనుక తప్పు లేదు. నేను బ్రహ్మాన్ని అంటే దేహం బ్రహ్మమని కాదు, ఆత్మనైన నేను బ్రహ్మాన్ని అని. మరి ఉపాధులు ప్రతీకలు కూడా బ్రహ్మమే అంటే ప్రతీక బ్రహ్మం ఎట్ట అవుద్ది? ప్రతీక ఒక ఆకారం ఉంది, ఓ పేరుంది, కొన్ని గుణాలు ఉన్నాయి, అది శాశ్వతంగా ఉండేది కాదు. ఏదైనా రాయి అయినా, రప్పైనా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా, మట్టి అయినా ఎప్పటికప్పుడు చెడిపోయేదే. కనుక ఇవన్నీ పరిమితం. కనుక అపరిమితమైనటువంటి బ్రహ్మంతో పోల్చడానికి వీలు లేదు. అందువల్ల శంకరాచార్యుల వారు నిర్మాణ షట్కంలో చెప్పారు, అక్కడ గోవింద పాదాచార్యుల దగ్గరికి వెళ్ళారు. ఆయన పర్వత గుహలో ఉన్నాడు, ఈయన బయట నిలబడ్డాడు. ఎవరు నీవు అన్నాడు ఆయన. అప్పుడు చెప్పాడు, మనోబుద్ధి అహంకార చిత్తాది నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే. అయ్యా, నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, ఇలా ఇవేవి నేను కాదు. కాదు కాదంటే అంటే మరి నువ్వు ఎవరో చెప్పాలిగా అని చెప్పాడు. చిదానంద రూప శివోహం శివోహం, నేను చిదానంద రూపాన్ని, పరమజ్ఞాన స్వరూపమైన ఆనంద స్వరూపమైనటువంటి రూపాన్ని, శివోహం అహం శివ, నేను మంగళ స్వరూపాన్ని, నేను బ్రహ్మాన్ని అని ఎప్పుడో 7 సంవత్సరాల వయసులో శంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. కనుక ప్రతీకల్ని బ్రహ్మముగా భావించటానికి వీల్లేదు, బ్రహ్మానికి ప్రతీకలని భావించాల. అంతే తప్ప బ్రహ్మమే ఈ ప్రతీక అని భావించరాదు. ప్రతీకల్లో బ్రహ్మాన్ని భావించాలి, ప్రతీకల్లో కూడా బ్రహ్మం ఉన్నదని భావించాలి, కానీ ప్రతీక బ్రహ్మం కాదు. అందుకని దీన్ని ఎట్లా భావించాలా? ప్రతీకల్లో బ్రహ్మాన్ని భావించాలంటే బ్రహ్మ దృష్టి మనకు ఉండాల. మనం ఎవరు కనపడ్డా కూడా ఓ పరమాత్మ ఈ రూపంలో కనపడుతున్నావా అని అనుకోమన్నాం కదా. అంటే ఆ రూపం అంతా కూడా పరమాత్మ అని కాదు, అంటే పరమాత్మని అక్కడ చూస్తున్నాం, ఆ రూపంలో మనం పరమాత్మను దర్శిస్తున్నాం. ఆ రూపం పరమాత్మ కాదు, రకరకాల రూపాలు ఉన్నాయి. అదే ప్రకారం ఇక్కడ కూడా ఈ 4వ అధికరణం, ఈ బ్రహ్మ దృష్టి అధికరణం అనేటువంటి దాన్ని అదే విధంగా మనం కూడా అన్నింటిలో బ్రహ్మదృష్టి ఉండాలి. సర్వం బ్రహ్మమయం, రేరే సర్వం బ్రహ్మమయం, అంతా బ్రహ్మమయం అని మనం చూడాలి. ఎందుకని? ఆ బ్రహ్మ సాక్షాత్కారం కోసం, మోక్షం కోసం. కనుక మోక్షం కోసం ఆ బ్రహ్మ దృష్టి మనకు ఉండాలి, ప్రతిదానిలో బ్రహ్మ దృష్టి ఉండాలి. అంతేగాని అవన్నీ బ్రహ్మం కాదు. ఇప్పుడు 3వ అధికరణం సందర్భంగా చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి ఛాందోగ్యోపనిషత్తులై. మనో బ్రహ్మేత్యుపాసీత, మనస్సే బ్రహ్మము అని. ఆదిత్యే బ్రహ్మేత్యుపాస ఉపాసీత, ఆదిత్యుడు అంటే సూర్యుడు బ్రహ్మమని. ప్రాణో బ్రహ్మేత్యుపాసీత, ప్రాణం బ్రహ్మమని. నామో బ్రహ్మం ఉపాసీత, నామం కూడా బ్రహ్మమేనని. ఇలాంటి శృతి వాక్యాలను బట్టి మనస్సే బ్రహ్మము, ఆదిత్యుడే బ్రహ్మము, ప్రాణమే బ్రహ్మము అని ఉపనిషత్తులే చెప్పినాయి కదా అంటున్నారు. ఇక్కడ సందేహం. ఉపనిషత్తులు చెప్పిన మనస్సే బ్రహ్మం అంటే మనస్సుని ప్రతీకగా చెప్పలేము. మనస్సే బ్రహ్మము అంటం వల్ల మనస్సుని ప్రతీకగా చెప్పడానికి వీల్లేదు. మనస్సు బ్రహ్మస్వరూపమే అని చెప్పినట్టయింది. మనసు అంటే బ్రహ్మమేనయ్యా, బ్రహ్మం అంటే మనసు, మనసు అంటే బ్రహ్మం అని చెప్పినట్టే గాని ఇది ప్రతీక అని మాత్రం లేదు. అట్లాగే ఆదిత్యను, సూర్యుడిని బ్రహ్మం అన్నాం అనుకోండి, ఇంకా అక్కడ సూర్యుడు లేడు, బ్రహ్మమే ఉన్నాడు, కాబట్టి ప్రతీక అని చెప్పడానికి వీల్లేదు. అలాగే ప్రాణాన్ని, నామాన్ని, దేన్నైనా సరే అవే బ్రహ్మం అంటే అవి బ్రహ్మం అయిపోయినాయి, అక్కడ అవి లేవు. కనుక మనస్సుని బ్రహ్మముగా భావించాలా లేకపోతే బ్రహ్మాన్ని మనస్సుగా భావించాలా అనేది సందేహం. మనస్సుని బ్రహ్మముగా భావించాలా, బ్రహ్మాన్ని మనస్సుగా భావించాలా? జాగ్రత్తగా ఈ మాట గుర్తుంచుకోవాలి, తప్పదు. మనస్సుని బ్రహ్మముగా ముందుగానే మనం ఏం చెప్తున్నాం? మనస్సుని బ్రహ్మముగా భావించకూడదని చెప్పాం, ఎందుకంటే తర్వాత మళ్ళీ మర్చిపోతారని చెప్పటం. కానీ ఇక్కడ వచ్చింది అది, మనస్సుని బ్రహ్మముగా భావించాలా లేకపోతే బ్రహ్మాన్ని మనస్సుగా భావించాలా? ఇప్పుడు పూర్వపక్షం ఏమంటుందంటే, పాపం వాళ్ళు కూడా గట్టిగా చెప్పలేక ఫలానా విధంగా ఉపాసించాలని ఎక్కడా చెప్పలేదు. అయితే మనస్సు బ్రహ్మము ఈ రెండిట్లో బ్రహ్మం కదా ప్రధానం, అందుకని బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచాల. అంటే బ్రహ్మములో మన బ్రహ్మాన్ని మనస్సుగా చూడాల అంటున్నారు. కనుక మనస్సుని బ్రహ్మముగా భావించి ఉపాసించాలా అని అంటున్నాడు. ఎట్లయినా చెప్పచ్చు కదా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనస్సు బ్రహ్మము, ఇదిగో ఇట్లా మనస్సుని బ్రహ్మమనో బ్రహ్మాన్ని మనస్సునో చెప్పలేదు కాబట్టి బ్రహ్మాన్ని మనస్సుగా భావిద్దాం అన్నాడు పూర్వపక్షి. ఇది ఎలా ఉందంటే, అన్నమైతేనేమిరా మరి సున్నమైతేనేమిరా, నేను అన్నమే తింటానరా అన్నాడంటే ఇప్పుడు అన్నమైతేనేమి సున్నమైతేనేమి, సున్నం కూడా తినొచ్చుగా, అన్నమే తింటానంటున్నాడు వాడికి ఇబ్బంది లేకుండా. అట్లా ఉంది కనుక ఎట్లయినా చెప్పొచ్చు అన్నాడు. బ్రహ్మాన్ని మనసుగా ఎందుకు, మనసుని బ్రహ్మానిగా చెప్పొచ్చు అనొచ్చు కదా. అందువల్ల ఇక్కడ చెప్పగానే తప్పు మనకు కనపడతా ఉంటుంది. అందుకనే సూత్రకారుడు దాన్ని ఖండిస్తూ ఏమి బ్రహ్మాన్ని మనస్సుగా భావించటము అనేటువంటి మాటని ఖండిస్తూ ఐదో సూత్రం చెప్పారు. ఐదో సూత్రం చూడండి. బ్రహ్మ దృష్టిరుత్కర్షాత్, బ్రహ్మ దృష్టి అది రుత్కర్షాత్, బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్, బ్రహ్మ దృష్టి అక్కడ విసర్గ వస్తుంది, ఉత్కర్షాత్. ఉత్కర్ష అంటే ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. అంటే ఇక్కడ బ్రహ్మము మనస్సు రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిలో ఏది శ్రేష్టం? మనసు శ్రేష్టమా బ్రహ్మము శ్రేష్టమా? మనసు ఏమో ఒక కోతి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటది, ఏం పడితే చేస్తుంటది, ఒక చోట నిలబడదు, అది ఒక కోతి. బ్రహ్మం అంటే పరమాత్మ. ఈ రెండింటిలో ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి? బ్రహ్మం. అదే ఇక్కడ బ్రహ్మ దృష్టి ఉత్కర్షాత్ అని. ఉత్కర్ష వల్ల అంటే ఉత్కృష్టమైంది కాబట్టి, శ్రేష్టమైంది కాబట్టి మనస్సు మొదలైనటువంటి వాటిల్లో బ్రహ్మ దృష్టి ఉండాలి. మనస్సుని బ్రహ్మముగా చూడాలి కానీ బ్రహ్మాన్ని మనస్సుగా చూడటం తప్పు అని. ఇక్కడ ఒకసారి పూర్వపక్ష అభిప్రాయం, సూత్రకారుని అభిప్రాయం రెండు చూద్దాం. రెండు ఒక్కసారి కనుక చూస్తే మనకి బాగా అర్థమవుద్ది. బ్రహ్మమే ప్రధానం, ఇద్దరు చెబుతున్నారు బ్రహ్మమే ప్రధానమని. సూత్రకారుడు చెబుతాడు, పూర్వపక్షి చెప్తాడు, బ్రహ్మమే ప్రధానమని అందరూ ఒప్పుకుంటారు, మనం ఒప్పుకుంటాం, ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మనసు కన్నా ప్రత్యేకల కన్నా బ్రహ్మం ప్రధానం. బ్రహ్మమే ప్రధానం గనక బ్రహ్మమునందు మనోదృష్టి ఉంచండి అన్నాడు పూర్వపక్షి. బ్రహ్మమే ప్రధానం గనక మనసునందు బ్రహ్మ దృష్టి ఉంచండి అంటున్నాడు సూత్రకారుడు. ఇద్దరు బ్రహ్మమే ప్రధానం కనుక బ్రహ్మమునందు మనసు ఉంచండి, ఇక్కడేమో మనసునందు బ్రహ్మ దృష్టి ఉంచండి. రెండు పరస్పర విరుద్ధం. ఇందులో ఏది సరైంది? రెండవది సరైందని చెప్పి సూత్రకారుడి మాట. ఎందుకు రెండవదే సరైంది? సూత్రకారుడు ఎందుకు అట్లా చెప్పాడు? ఎందుకంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకి బాగానే అర్థమవుద్ది. అల్పమైనటువంటి మనస్సు, అల్పమైన ఆదిత్యుడు, అల్పమైన ప్రాణం, వీటి యందు ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మ దృష్టిని ఉంచటమే సరైంది. మన లోకంలో మన అలవాట్లు కూడా కొన్ని మాట్లాడదాం. ఏమిటనంటే, ఒక అల్పమైనటువంటి దాన్ని గొప్పదానిగా భావించడానికి తప్పు, అల్పమైంది నువ్వు అట్లని. ఒక అధికమైనటువంటి దాన్ని అల్పమైందిగా భావించడం తప్పు. మనం ఏం చేస్తామంటే, ఒక మానవుణ్ణి ప్రశంసించాల్సి వచ్చినప్పుడు నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంతటి వాడివి ఇంతటి వాడివి అంటాం కదా అంటాం. అది నిజమైనా నిజం కాకపోయినా అతన్ని ప్రశంసించాలనుకున్నాం, ఎందుకంటే వాడి వల్ల మనకేదో పని కావాలా, లేకపోతే వాడి కల్లా మనకేదో ప్రయోజనం ఉంది, అందుకని చెప్పి నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి, అసలు నువ్వు తప్పకి నాకు గత్యంతరం లేదు, నువ్వు దేవుడివి అని అంటా ఉంటాం. అలాగే మనకి ఏదైనా సహాయం చేశాడు అనుకోండి వ్యక్తి, ఆ సహాయం చేసినటువంటి వ్యక్తిని మనం ఏమంటా అంటే, అయ్యా భగవంతుడిలాగా వచ్చి నాకు సహాయం చేశావు, నాకెవరిక్కడ చేసేవాళ్ళు లేరు, నువ్వే దేవుళ్ళలాగా వచ్చావు, అసలు దేవుడే నీ రూపంలో వచ్చాడు, నువ్వు దేవుడివే అని అంటాం. అంటే అతన్ని దేవుడితో పోలుస్తాం. ఎందుకని? అతను మనకి సహాయం చేశాడు కాబట్టి అతన్ని గొప్పగా భావిస్తాం. అట్లానే ఓ సేవకుడు ఉన్నాడు, రాజుగారి దగ్గర ఓ భటుడు ఉన్నాడు, వాడితో మనకేదో పడ్డది, అయ్యా రాజుగారి యొక్క దర్శనం కావాలి నాకు, ఎప్పుడు రమ్మంటావు ఏంటి, కాస్త నాకు సలహా చెప్పు అంటాడు. అన్నాం మరి వాడు సలహా చెప్పాలి కదా, అవి చెప్పడానికి వాడికి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, కానీ ఏదైనా నీకు కనుక సహాయం చేయాలంటే నువ్వు కాస్త వాడిని ప్రశంసాల. అందుకని నువ్వు అసలు సేవకుడివే, నువ్వు రాజు రాజు అంతటి వాడివి, అసలు రాజు కూడా నీ చేతుల్లో ఉన్నాడయ్యా, నువ్వు ఎంత అంటే అంత. రాజుగారికి బాగా ఇష్టమైనటువంటి సేవకుడు అంట కదా నువ్వు అని ఇలా ఆయన ప్రశంసిస్తాం. ఎందుకంటే అతని చేత మనకు కావాల్సినటువంటి పని చేయించుకోవటం కోసం. అంటే అల్పమైనటువంటి వారిలో అధికమైనటువంటి వారిని భావిస్తాం, ఇది సహజం. అందుకని అల్పమైనటువంటి మనస్సు మొదలైనటువంటి వాటిలో బ్రహ్మదృష్టి ఉంచాలి, అల్పమైనటువంటి వాటిలో ఉత్కృష్టమైనటువంటి వాటిని ఉంచాలి. ఇంతకుముందు అధికరణలో కూడా ప్రతీకల్లో అంటే పసుపు ముద్దలో విఘ్నేశ్వరుని దర్శించాలి అన్నాం. ఎప్పుడు దర్శిస్తాం పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి? మన పూజ అయిందాక, మనం పూజ ప్రారంభించాం, విఘ్నేశ్వరుడి పూజ, విఘ్నేశ్వరుడి విగ్రహం లేదు, ఫోటో లేదు, అందుకని ఏం చేస్తారు, టక్కనమైన కాస్త పసుపు తీసుకొని నీళ్లు కలిపి ఓ ముద్దగా చేసి దానికి ఒక కుంకుమ బొట్టు పెట్టి అదే విఘ్నేశ్వరుడు అన్నాం. అదిగోనండి స్వామివారికి పూలమాల వేయండి, స్వామివారికి పూలు తెల్లండి, అదిగో స్వామివారికి నమస్కారం చేయండి అని మన పురోహితుడు చెబుతుంటాడు, మనం చేస్తుంటాం. అంటే మనం అక్కడ దేన్ని చూస్తున్నాం, చూచేదేమో పసుపు ముద్దని, అది ప్రతీక, కానీ మనం దాంట్లో భావించేదేమో విఘ్నేశ్వరుణ్ణి. అంటే పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి భావిస్తున్నాం. ఎంతవరకు? మన పనైనంతవరకు. తర్వాత ఆ పసుపు ముద్ద తీసేతల భారేంట అయిపోయింది. అందుకని ప్రతీకల్లో బ్రహ్మదృష్టి ఉండాలి, అంటే మనస్సులో బ్రహ్మదృష్టి ఉండాలి, ఆదిత్యుడిలో బ్రహ్మదృష్టి ఉండాలి. ఆదిత్యుని చూసి పరమాత్మ అనుకోవాలి, మనిషిని చూసి పరమాత్మ అనుకోవాలి, కుక్కను చూసి పరమాత్మ అనుకోవాలి, పక్షిని చూసి పరమాత్మ అనుకోవాలి, పామును చూసి పరమాత్మ అనుకోవాలి, చెట్టును చూసి పరమాత్మ అనుకోవాలి, ఇలా అన్నింటినీ కూడా పరమాత్మని అనుకోవాలి. అది కరెక్టే. మనోబ్రహ్మేతి ఉపాసీత అని అన్నప్పుడు మనహ మనస్సుని బ్రహ్మ బ్రహ్మమని ఇతి అని ఉపాసీత ఉపాసించాలి అని అర్థం. అంటే మనస్సుని బ్రహ్మమని ఉపాసించాలి, అంతేగాని బ్రహ్మాన్ని మనస్సుని ఉపాసించాలని లేదు అక్కడ, దాన్ని విడగొట్టండి. మనోబ్రహ్మేత్యుపాసీత, మనహ బ్రహ్మ ఇతి ఉపాసీత, మనస్సుని బ్రహ్మము అని ఉపాసించాలి. కాబట్టి మనస్సుని బ్రహ్మను ఉపాసించాలని చెప్పారు దాంట్లో కూడా, అంతేగాని మనస్సుని బ్రహ్మంలా. ఎందుకంటే ఇతి అనే పదం వచ్చింది కదా, బ్రహ్మ తర్వాత వచ్చింది ఇతి, అందుకని మనస్సుని బ్రహ్మముగా భావించాలి, కానీ బ్రహ్మాన్ని మనసుగా భావించమని అర్థం కాదు, దాని అర్థం కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనస్సుని బ్రహ్మము స్థాయికి తీసుకెళ్ళాలి, కానీ బ్రహ్మాన్ని మనసు స్థాయికి తీసుకురాకూడదు. మనస్సుని బ్రహ్మము స్థాయికి తీసుకెళ్ళాలి, కానీ బ్రహ్మాన్ని మనసు స్థాయికి తీసుకురాకూడదు. అంటే పెద్దదాన్ని కిందకి దించి అవమానించకూడదు, చిన్నదాన్ని పెద్దానిగా భావించి గౌరవించాలి, అది లెక్క. కాబట్టి మనసుగా భ్రమపడుతున్నటువంటి నేను, అంటే నేనేం చేస్తున్నాను, మనస్సు మనస్సు అంటున్నాను కదా, ఈ మనస్సు బ్రహ్మమే, ఈ మనస్సు కూడా బ్రహ్మమే అని అంటే తప్పు లేదు. బ్రహ్మాన్నైనటువంటి నేను మనసునే అంటే తప్పు, బ్రహ్మాన్నైనటువంటి నేను మనసునే అంటే తప్పుగా ఉంటుంది. కనుక ఇక్కడ ఉన్నతమైనటువంటి దాన్ని దిగజార్చకూడదు, అల్పమైనటువంటి దాన్ని ఉన్నతమైనటువంటి దానిగా భావించి అలా చూడొచ్చు. కనుక నేను మనస్సును భ్రమపడకూడదు, మనస్సుని బ్రహ్మముగానే భావించాలి. అంటే మనస్సు యందు బ్రహ్మ దృష్టి ఉండాలి. ఒక రాజుగారిని, అయ్యా నువ్వు గొప్ప సేవకుడివయ్యా, నువ్వు మంచి గుమస్తావి అని అంటే ఏం చేస్తాడు? మనుషులను పెట్టి తన్నించి పంపిస్తాడు. కనుక రాజుని సేవకుడు అనకూడదు. సేవకుడిని రాజు అంటే పొంగిపోతాడు, చేయకుండా పని కూడా చేస్తాడు మనకు సహాయం. సేవకుడిని రాజు అనొచ్చు, రాజుని సేవకుడు అనకూడదు. అందుకే ఇక్కడ మనసునందు బ్రహ్మ దృష్టి ఉంచాలి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మ దృష్టి అనేటువంటి దాన్ని అల్పమైనటువంటి వాటిల్లో బ్రహ్మ దృష్టి ఉంచాలి, ఇది ఫైనల్. అంతేగాని బ్రహ్మంలో ఈ అల్పమైనటువంటి వాటి దృష్టి ఉండకూడదు, అల్పమైనటువంటి వాటిలో బ్రహ్మ దృష్టి. అందుకనే మనం ఏం చెప్పుకుంటున్నాం, ఏం కనపడ్డా, ఎవరు కనపడ్డా, ఎదురుగా ఓ దుర్మార్గుడు కనపడ్డా, ఓ దొంగ కనపడ్డా, ఒక తాగుబోతు కనపడ్డా, ఒక నీచుడు కనపడ్డా, అతన్ని కూడా బ్రహ్మముగానే భావించాలి. నేను భావించలేనండి, భావించడం అలవాటు చేసుకో, అందుకంటే ఇంకా మార్గం ఏమీ లేదు. నువ్వు ఎందుకు భావించట్లేదంటే వాడు చేసే పనుల్ని వాడిని చూస్తున్నావు, కానీ వాడిలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూడటల్లా. కనుక మనం చూడాల్సింది చైతన్యాన్ని. అల్పమైనటువంటి దాన్ని వదిలేయి, అధికమైనటువంటి దాన్ని చూడు. ఇది మనం చేయాల్సింది. తర్వాత ఆసీనాధికరణం అని మరొక అధికరణం వస్తున్నది. ఆసీన అధికరణం, ఆసీన అంటే కూర్చోటం. కూర్చోటానికి కూడా ఎందుకండి ఈ అధికరణాలు అనవసరంగా? ఆ కూర్చోవని చేస్తే సరిపోద్ది కదా అనుకోవచ్చు. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు, ఉపాసన చేసేటప్పుడు, నిధిధ్యాసన చేసేటప్పుడు, అది సాకారోపాసన అయినా నిరాకారోపాసన అయినా, కూర్చొనే చేయాలా లేకపోతే నిలబడి కానీ, పడుకొని కానీ, లేకపోతే అటు ఇటు తిరుగుతా కానీ చేయొచ్చా, ఎలా చేయాలి అనేటువంటిది సందేహం. ఎందుకంటే ఇప్పుడు మనం జపం చేయాలి, ధ్యానం చేయాలి, పూజ చేయాలి, ఉపాసన చేయాలి, ఏది చేసినా సరే కూర్చొని చేయాలా లేకపోతే నిలబడి కానీ, అటు ఇటు తిరుగుతా కానీ, పడుకొని కానీ, అటు ఇటు దొర్లుతా కానీ, ఎలా చేయాలా? ఇది సందేహం. సాధారణంగా దేవతా పూజలు, మనం ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ నోములను వచ్చినా, యజ్ఞయాగాది కర్మలు ఏవి చేసినా కూర్చొనే చేయాలి. యజ్ఞం చేసేటప్పుడు అబ్బాయి నేను కూర్చోనండి, నేను కాస్త అటు ఇటు తిరుగుతా చేస్తానంటే వాడు స్వాహా చెప్పినప్పుడు ఆడించి పరిగెత్తుకుంటా వచ్చేస్తాడా? కుదరదు కదా. లేదా నేను పైనుంచి వేస్తానండి అంటే ఒక్కసారి గుప్పు మంటది మంట, నీ బట్టలకో దేనికో తగులుద్ది. కనుక కూర్చొనే ప్రశాంతంగా చేయాల్సిందే. మరి ధ్యానం కానీ ఉపాసనలు కానీ మరి ఇవి కూడా కూర్చొనే చేయాలా లేకపోతే ఎలాగైనా చేయొచ్చా? ఇది సందేహం. ఎందుకనంటే కర్మలన్నీ కూడా దేహంతో చేయాల్సినవి, కర్మలు దేహంతో చేయాల్సినవి. కనుక దేహం ఖచ్చితంగా కూర్చొనే ఉండాలి. కానీ ఉపాసనలు మనసుకు సంబంధించినవి, ఉపాసనలన్నీ కూడా మనసుకు సంబంధించినవి. కాబట్టి ఉపాసన లేదా ధ్యానంలో చేయాల్సింది మనస్ సంబంధం కాబట్టి మరి ఎలాగైనా చేయొచ్చా, ఇవి కూడా కూర్చొని చేయాలి. న్యాయంగా ధ్యానం అంటే ఏమిటి? మనస్సులో ఒక ధ్యాన ప్రవాహం సాగాలి. మనస్సులో జ్ఞాన ప్రవాహం ఏమిటా? జ్ఞాన ప్రవాహం పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, నిరంజనుడు, నిర్వికారుడు, నిరీహుడు, నిత్యుడు, ఇలాగా అఖండంగా ఎక్కడ ముక్కలు కాకుండా అలా నిరంతరం సాగిపోవాలి. అది ధ్యానం. నిర్విఘ్నంగా సాగిపోవాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోవాలి, దాన్నే ధ్యానం అంటారు. మరి మనకు అలా ఉంటుందా? ఉండదు. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అక్కడికక్కడికి పోయేస్తుంటాం, ఎక్కడెక్కడికో పోయేస్తుంటాం ఉన్న చోటు నుంచి. మరి ధ్యానానికి శరీరంతో పని లేదు, పూజలకైతే శరీరంతో పని, యజ్ఞాలకైతే శరీరంతో పని. ధ్యానానికి మనసు ముఖ్యం, శరీరంతో పని లేదు. అందువల్ల తప్పకుండా కూర్చొనే చెయ్యాలా, లేదు నిలబడి కానీ పడుకొని కానీ ఎలాగైనా సరే చేయొచ్చా అనేటువంటిది ఇప్పుడు రాబోయేటువంటి ఈ అధికరణం, ఆసీనాధికరణం అన్నది. ధ్యానము లేదా ఉపాసనల విషయంలో ఫలానా విధంగా చెయ్యాలనే నియమం ఏది లేదు కాబట్టి, పైగా ఇది మానసికమైనటువంటి ఉపాసన కాబట్టి మనసులో ఒకే విషయాన్ని గురించి నిరంతరాయంగా ప్రవాహ రూపంగా ఈ ఆలోచనలు సాగాలి కాబట్టి శరీరంలో ఉన్నటువంటి నియమాలు దీనికి అక్కర్లా. కనుక కూర్చొని చేయాల్సిన పనిలే. పడుకొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, నడుస్తా చేయొచ్చు, నిద్రపోతా కూడా చేయొచ్చు అని అనలేదు కానీ అంటాడు, ఎలాగైనా చేయొచ్చు అంటున్నాడు. దీనికి సమాధానంగా ఈ అధికరణంలో నాలుగు సూత్రాలు చెప్పారు. ఇప్పటివరకు ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్క సూత్రమే, ఒక్క రెండో అధికరణంలో రెండు సూత్రాలు చెప్పారు, మిగతా అని ఒక్కొక్కటే. దీనిలో మాత్రం నాలుగు సూత్రాలు చెప్పారు, నాలుగు తేలికైనటువంటివే. అవేమిటో మనం తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ ఒక విషయం కూడా మనం ముందుగా తెలుసుకోవాలి. ధ్యానం అని అంటే మనం కూర్చొనే చేస్తాం, కళ్ళు మూసుకుంటాం, శరీరాన్ని స్ట్రైట్గా నిలబెడతాం. ఇవన్నీ కూడా మనకి భగవద్గీతలో కూడా చెప్పారు, ఆసనం కూడా చెప్పారు, శైలాజన కుశోత్తరం అని. శైలం, అజనం, కుశ, దర్భ. అలాగనే నీ మనస్సు కరెక్ట్గా నిలబడాలంటే శరీరం కూడా కదలకుండా ఉండాలి, అప్పుడే జరుగుతుంది ధ్యానం సరిగ్గా. ఇదంతా కూడా నిధిధ్యాసనకి ప్రాక్టీస్. నిధిధ్యాసన మనం సరిగ్గా నిధిధ్యాసన చేయాలంటే ముందు ధ్యానంలో మనం సక్సెస్ కావాలి. డిగ్రీ చదవాలంటే ఇంటర్మీడియట్ పీయూసీయో దాంట్లో మనం బాగా మంచి మార్కులు తెచ్చుకొని పోవాలి. దాంట్లో ఫెయిల్ అయిపోతే డిగ్రీలోకి మనల్ని తీసుకోరు. అలాగనే ఇప్పుడు ఆ నిధిధ్యాసన అనేటువంటి స్థితి, అంటే మోక్షాన్ని అందుకోవటానికి కావలసినటువంటి సాధనా మార్గం, దానికి ముందు ధ్యానం. జపం, ధ్యానం రెండు, ఈ రెండు కూడా కూర్చొనే చేయాలి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది, అదే ఇక్కడ చెప్తుంది. అయితే మనకి భగవద్గీతలో చెప్పారు, కైవల్యోపనిషత్తులో చెప్పారు ధ్యానం ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటి దాన్ని, కైవల్యోపనిషత్తులో కూడా చెప్పారు. కనుక అక్కడ కానీ ఉపనిషత్తులో కానీ భగవద్గీతలో కానీ చెప్పిందంతా కూడా కూర్చొనే చెయ్యాలి. సుఖాసనం వేసుకొని, వేసుకోగలిగితే పద్మాసనం వేసుకొని, ఎత్తుగా కాకుండా పల్లంగా కాకుండా, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం శైలాజన కుశోత్తరం. నాత్యుచ్ఛ్రితం, గోడ మీద కూర్చొని నేను ధ్యానం చేశానంట చేస్తానంటా అనుకోండి, ఒకసారి ఏదైనా ఒకరు నిద్రమంపు వచ్చింది అనుకో, డామ్మును ముందుకో వెనక్కో ఊగుతావు, డామ్ కింద పడతావు. సరేనండి, భూమి లోపల అంటే భూమికి గుంట తీసి దాంట్లో కూర్చుంటా, లేక పల్లంగా ఉన్న చోట కూర్చుంటా అన్నావు అనుకో, ఆ లేదండి నాకు ఆ ప్లేసే బాగుంది పల్లంలో కూర్చుంటాను అన్నావు అనుకో, పల్లంలో కూర్చుంటే ఒకవేళ పొరపాటున ఎవరైనా నీళ్ళు కనుక పోస్తే అవన్నీ నీ మీదకి వస్తాయి. పల్లంలో కనుక ఉంటే పురుగులు కూడా ఎక్కువగా ఉంటాయి, వాతావరణం కూడా తేడా ఉంటుంది. అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నిన్ను అట్లా కూర్చోకుండా నేల మీదనే కూర్చోమన్నారు. ఈ దర్భచాప, దాని మీద జింక చర్మం, దాని మీద తెల్లటి వస్త్రం వేసుకొని మెత్తగా చేసుకొని కూర్చోమని ఆసీన. అందుకని ఈ ధ్యానం కాని జపం కాని ఇవి మాత్రం ఖచ్చితంగా కూర్చొని చేయాల్సింది. అలాగే నిధిధ్యాసం దగ్గరికి వచ్చేటప్పటికల్లా శాస్త్రం చెప్పినా చెప్పకపోయినా నిత్యము నిరంతరము మనం చేయాలి కాబట్టి, నిత్యము నిరంతరము కూర్చోటం కుదరదు కాబట్టి ఎవరికి కూడా 24 గంటలు ఎవరైనా కూర్చుంటారా రాత్రి పగలు నిద్రపోకుండా? అది సాధ్యం కాదు. కాబట్టి అది దాని సంగతి మనం తర్వాత తెలిసింది. ఇప్పుడు దీన్ని చెప్తుంది అంటే ఎందుకంటే ఇది చెప్తుంది అప్పుడప్పుడు మీరు ధ్యానాన్ని గురించి మాట్లాడేటప్పుడు నేనేం చెబుతున్నాను, ఖచ్చితంగా కూర్చొనే చేయాల్సిన పని లేదు, కళ్ళు మూసుకునే ఉండాల్సిన పని లేదని చెబుతున్నాం. ఇప్పుడేమో ఖచ్చితంగా కూర్చొనే చేయాలని వస్తుంది. అదేమిటండి, మీరు ఇప్పటిదాకా అట్లా చెప్పారు కదా, పొరపాటు పడ్డారా మరేంటి అని అంటే, అది పొరపాటు కాదు, అక్కడ అట్లా చెప్పాల్సి వచ్చింది, ఇక్కడ ఇట్లా చెప్పాల్సి వచ్చింది, ఇక్కడ చెప్పినటువంటి దాన్ని ఈ విధంగానే మనం అర్థం చేసుకోవాలా, మరి దీంట్లో ఉన్నటువంటి 4 సూత్రాలు ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.